ವಿನಾಯಕ ನಿನ್ನು ವೀಣಾ ಬ್ರೋ ಸುಟೆ ವಿನಾಯಕ ನಿನ್ನು ವೀಣಾ ಬ್ರೋ ಸುಟೆ ಮರುಗ ವಿನಾಯಕ ಪರಮದಯ ಸಾಗರ ವರ ಸುಗುಣ ಪರಮದಯ ಸಾಗರ ವರ ಸುಗುಣ ಪಾಲಿತ ಜನ ಗೋಪಾಲ ಶ್ರೀದಂ ಸರ್ವ ಜಗನ್ನಾಥಂ ಚಿಂತಿತಾರ್ಥ ಪ್ರದಾಯಕಂ ಸಂಶ್ರಿತಾವನ ಪಾರೀಣಂ ಸಾಯಿನಾಥಂ ನಮಾಮ್ಯಗಂ ಭಕ್ತುಲಾರ ನೇನು ವಿನಿಪಿಂಚು ಕಥ ಶ್ರೀ ಶಿರಡಿ ಬಾಬಾ ಚರಿತ್ರ ಶ್ರೀ ಸಾಯಿನಾಥುನಿ ಕಥಾಮೃತಮುನು ವಿನಬೋಗಿ ನಾನು ವಿನುಡಿ ಸುಜನುನಾದ ಶ್ರೀ ಸಾಯಿನಾಥುನಿ ಕಥಾಮೃತಮು ವಿನಬೋಗಿ ನಾನು ವಿನುಡಿ ಸುಜನುನಾದ ಶ್ರೀ ಸಾಯಿನಾಥುನಿ ಮಾಯಾವರ ಮಾಯಿ ನಿವಾಸಕಾಯಿ ದ್ವಾರಕಾಮಾಯಿ ನಿವಾಸಕಾಯಿ ದಾಸ ಜನ ಮನೋಮಂದಿರ ಸಾಯಿ ಸಾರ್ವಜನ ಕಾಮಿದಾರಾಯಿ ಪರಮಾರ್ಥಿಕ ಮಹಾಸುಖದಾಯಿ ಪರಮಾರ್ಥಿಕ ಮಹಾಸುಖದಾಯಿ ಪೂರಿ ಸಾಧು ಜನ ನಿಕರತ್ರಾಯಿ ಗುಣನತ್ರಯ ಅನುಭವ ನಿರ್ಮಾಯಿ ಕಾರುಣ್ಯ ಸಮಾಜ ಉದ್ಧರಣಕೈ ಮಾನವ ರೂಪದಾಲ್ಚಿ ಮಾನವನ ಮಧ್ಯ ಸಂಚರಿಂಚಿನ ಶ್ರೀ ಶಿರಡಿ ಸಾಯಿಬಾಬಾ ಮಹಾಪುರುಷುಲಲೋ ಅಗ್ರಗಣ್ಯುಲನಿ ಜಗತ್ ಪ್ರಸಿದ್ಧಿನಿ ಖ್ಯಾತಿ ವಹಿಂಚಾರ. ದುಷ್ಟ ಶಿಕ್ಷಣ ಶಿಕ್ಷ ರಕ್ಷಣಲೋ ಪ್ರಾಯಕಮಗಾ ಭಗವತ್ ಅವತಾರ ಪ್ರಯೋಜನಮುಲು ಶಿಕ್ಷ ರಕ್ಷಣತೋ ಪಾಟು ದುಷ್ಟುಲನು ಶಿಕ್ಷಿಂಪಗಾ ವಾರಿನಿ ಸನ್ಮಾರ್ಗ ಪ್ರವಕ್ತಕುಲುಗಾ ಮಲಚಿನ ನವಧರ್ಮ ಮಾರ್ಗೋಪದೇಶಿ ಶ್ರೀ ಶಿರಡಿ ಸಾಯಿ. ಕುಲ ಮತ ವರ್ಗ ಜಾತಿ ವಿಭೇದಾಲಕು ಅತೀತುಡೈ ಸಮಾಜಮುನ ಸಾಮರಸ್ಯಮುನು ಪಂಡಿಂಚಿನ ಸರ್ವ ದೇವತಾ ಸ್ವರೂಪಿ ಶ್ರೀ ಸಾಯಿ. ಶ್ರೀವಾರಿ ಲೀಲಲು ಅನಂತಾಲು ಅಖಂಡಾಲು ಅದ್ಭುತಾಲು. ಶ್ರೀ ಶಿರಡಿ ಸಾಯಿಬಾಬಾ ಸಾಕ್ಷಾತ್ತು ಭಗವಂತುನಿ ಅವತಾರಮನಿ ಭಕ್ತುಲ ವಿಶ್ವಾಸಂ. ಮಹಮ್ಮದೀಯುಲು ಬಾಬಾನು ಮುಸ್ಲಿಂ ಅನಿ ಅಲ್ಲಾಕು ಪ್ರತಿರೂಪಮನಿ ಭಾವಿಸ್ತೇ ಹಿಂದುವುಲು ಅತನ್ನಿ ಯೋಗಿ ಪುಂಗಮುನುಗಾ ತಲಸಿ ಆರಾಧಿಸ್ತುನಾರು. ಸಾಯಿಬಾಬಾ ಸಮಾಧಿ ಚಂದಕ ಮುಂದು ತನ್ನ ಮಾಟಲ ವಲ್ಲ ಪನ್ನುಲ ವಲ್ಲ ಪ್ರವಚನಾಲ ವಲ್ಲ ಅನಂತ ಶಕ್ತಿ ವಲ್ಲ ಭಕ್ತುಲಕು ಆರ್ತುಲಕು ಮಾರ್ಗದರ್ಶಕುಡೇ ಸಾಯಪಡುತ್ತೂ ಉಂಡೇವಾಡು. ಶಿರಡಿಲೋ ಸ್ಥಿರಪಡೇ ವರಕು ಸಾಯಿಬಾಬಾ ಓ ಸನ್ಯಾಸಿಲ ಊರೂರ ತಿರುಗುತ್ತೂ ಅಂದರಿಕಿ ಅನ್ನಿ ವಿಧಾಲ ಸಾಯಪಡುತ್ತೂ ಉಂಡೇವಾಡು. ಆಯನ ಮಹಿಮಲ ಗುರಿಂಚಿ ಮಹತ್ವಲ ಗುರಿಂಚಿ ಎನ್ನೋ ಕಥಲು ಪ್ರಚಾರಂಲೋ ಉನ್ನಾಯಿ. ఆయన జీవిత చరిత్ర అంతా జనజీవన చైతన్యమయం. సాయి ఒక దివ్యయాగి, సాయి ఒక దివ్యయాగి, అఖిల ఆర్త జన ఆదరణానురాగి, కామిత మెదలేని భోగి, కడుమేల నర్జడి జనాభయోగి, కామిత పొట్టకై వికర మెద్దడి జోగి, ధనార్జన దత్త సంచిత ధనమెల్ల దీనత దిశవల గిజ్జడి జాగి. దైవమే మానవ రూపుధారయే, మాధవుడే పలు పేరులను సదా, దీనుల ఆర్తలా కవితతుల బహుభాగురను ధరు. సాయిబాబా ఒక దివ్య యోగి, ఆర్తజనుల ఎడల ఎంతో అనురాగం చూపేవాడు, అనునిత్యం భిక్షాజీవనం సాగించిన జోగి, తన వద్దనున్న ఏ కొద్దిపాటి ధనాన్నైనా దీనజనుల సేవల కోసమే ఖర్చు చేసిన త్యాగి, అంతటి మహోన్నతుడైన శ్రీ సాయినాథుని జీవిత చరితం వెట్టిదనా. మహాభక్త కనియ నివాసి కల్న మహారాష్ట్ర దేశమున, మహాభక్త కనియ నివాసి కల్న మహారాష్ట్ర దేశమున, అగమ్మదును నగర సమ్మండల స్తమగు శిరిటి గ్రామము, ప్రతిబింబూరు హస్తాయ జానముద్రున్న తపశివరును, పదునారే భవాని ఒక దినమున వెసగ నిరివక పగిరును, వెక్కకుడని తలచిరి మరిబందరు పిచ్చివాడని జనులు, లక్షణముల నెరిగి ఫకీరని పిలిచిరి అటవి బంధమధులు, తెలియక దేరిగి ఆతని జూరు పేరు తల్లిదండ్రుల జనపథమున, ఇలనవ ధరించిన దైవతమని మతి నుంచి కొలిచిరి ముదమున. భక్తులకు నిలయమని ఖ్యాతిగాంచిన మహారాష్ట్రలోని అహమ్మదు నగర మండలమునందు గల షిరిడీ గ్రామమున క్రీస్తు శకం 1854 సంవత్సరంలో ప్రభాత వేళ ధ్యానముద్దులో ఉన్నటువంటి 16 సంవత్సరముల వయసున్న ఒక బాలయోగిని చూచారు ప్రజలు. కొందరు ఆతడని భక్తుడని అన్నారు, మరికొందరు పిచ్చివాడేమో అనుకున్నారు. లక్షణములు గ్రహించిన మరికొందరు ఆతడిని ఫకీరు అన్నారు. తేజోబలంతో ఉట్టిపడుతున్న అతడి ముఖ కవళికలను బట్టి ఇలా అవతరించిన దైవస్వరూపుడని భావించి కొలిచారు మరికొందరు భక్తులు. ఆ బాలపకీరు ఏ విధంగా ఉన్నాడు అంటే, పసిడి పసిమిన్ మించు పసిమినెలాచు, నెమ్మేని అందాలు జిమ్ము మేలు వాణి, సీతవాదాదప చింతా విహీనుడై పద్మాసనస్థుడై పరగువాని, చిన్మయ జ్ఞాన సుస్థిర బుద్ధి బాహ్య ప్రపంచ గతి విస్మరించువాని, సారూప్యమందిన వైరాగ్యమోయన నింబపాదపఛాయ నగడువాని, పగటు సమయాన ఏరితో పలుకపోగ రేల నిన్నడు భయముందు రీతి కనగా, వాలకము చూడ జ్ఞాని వరలు వాణి, కాంచిన జనమా సిరిడిని అగజమని, పకీరు పసిడి వన్నె మేని కాంతితో మెరిసిపోతూ ఉండేవాడు. ఎండ వాన చలికి లెక్క చేయక ఎల్లప్పుడూ పద్మాసనం వేసుకుని ఉండేవాడు. ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లుగా ఎప్పుడూ జాన సముద్రుడై ఉండేవాడు. పగటి సమయంలో ఎవరితో మాట్లాడేవాడు కాడు. రాత్రులందు భయమన్నది తెలియక తిరుగుతూ ఉండేవాడు. వాలకమును బట్టి లక్షణములను బట్టి అతడిని జ్ఞానిగా గుర్తించిన ప్రజలు ఆరాధించసాగినారు. కాయమును గప్పు చిన్నుగు చొక్కాలను దల్చి కాయమును కప్పు చిరుగు చొక్కాను దల్చి నిండు తల కప్పగా కఫని ధరించి కక్షమున జోల దండము కరమున నుండు తలరు సాయే సురూప చిత్రణమితము వంటిపై చిరిగిపోయిన ఒక చొక్కాను ధరించేవాడు, తల నిండుగా కఫనీ ధరించేవాడు, చంకలో ఒక జోలె, చేతిలో దండము, ఇది బాలపకీరు వేషం. ఆయన వివరాలు ఏమీ తెలుసుకోలేక ప్రజలు ఆయనను సాయి అని పిలవసాగినారు. బాబా అనగా తండ్రి అని అర్థము. ఆయనపై గల భక్తి ప్రేమతో సాయిబాబా అని పేరుతో ప్రజలు పిలవసాగినారు. ఆ పేరే ప్రసిద్ధి చెందింది. మహత్వని లక్షణములన్నీ ఆయనలో గోచరించుటచే ప్రజలాయనను దైవ అవతారంగా నిర్ణయించుకున్నారు.
దివి నుండి భూమికి మాధవుడు దిగివాచు, దివి నుండి భూమికి మాధవుడు దిగివాచు, మానవ రూపు దల్చి దానవ సత్ రూపు మాపుడకు, దివి నుండి భూమికి మాధవుడు దిగివాచు. భవవాగురా చిక్కి బహు కాచి, భవవాగురు చిక్కి బహు కాచి, నన్ను పలు జీవరాశుల మొరల అవతరించి పరిపాలించు, దివి నుండి భూమికి మాధవుడు దిగివచ్చు, సమత మమతల కాచి సజ్జీవనము నాటి ఆదరము నల్లోకము నాకము చేసి ఉత్తరించుటకు, సమత మమతల భేద భావముల సుడిపడడు, సమత పరమత భేద భావముల సుడిపడడు, విమతులకు పతితదిన దీక్షణము పరిపాలన, దివి నుండి భువ్యకి మాధవుడు దిగిపాదు, మానవ రూపు దల్చి దానవ తని తరుపు మాబుడడు, దివి నుండి భువ్యకి.
ఇట్టి పవిత్ర భావంతో ప్రజలు ఆయనను సేవించారు. మొదట అతనిని సేవించిన వ్యక్తి గ్రామదేవత కుడి పూజారి వహల్సాపతి.
కండోవాయను గ్రామదేవత గుడి కాపున్న పూజారి దీనుడైన
తొలు తొలుత సాయిదనుచు ఉత్సాహ ఉత్పుండరి గుడి
తానది భక్తి శ్రద్ధలు కోర్కెల తీర దర్శించి దాసుడై సేవలను నర్చే నిత్యము అతను శుద్ధంతరం గుండనై
ఆలయ పూజారి అయిన మహల్సాపతిని తొలిచూపులోనే బాబా పట్ల భక్తి శ్రద్ధలు ఏర్పడినాయి. నిత్యము అతడు బాబాను దర్శించుటే కాక అప్పా జోగులే కాశీనాథ్ అనే మిత్రులను పరిచయం చేసి ముగ్గురు ఆయనను నిత్యం దర్శించేవారు. బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చడేవారు. బాబాను గురించి విన్నటువంటి అప్పా పోతిలే అనేవాడు ఒకనాడు భార్య సమేతంగా వచ్చి బాబాను దర్శించినాడు. బాబా వారిని సాదరంగా ఆహ్వానించి పాటిల్ భార్య భయాజీ అబ్బాయిని చూడగానే ఈమె నా సోదరి అని చెప్పారు. దర్శన మాత్రం చేతనే ఆమెకు సాయి ఎడల అత్యంత శ్రద్ధాభక్తులు కలిగాయి. భాష కందని బంధమేదో వారిని బంధించింది. ఆమె బాబాయందు దీక్ష వహించింది. బాబా తొలి దినాలలో తనను దర్శింపవచ్చిన వ్యాధిగ్రస్తులకు ఆకులు పసరలు ఇచ్చి వ్యాధులు నయం చేసేవారు. దిక్కులేని రోగులకు తానే స్వయంగా సపర్యలు చేసి రోగ నివారణం గావించేవాడు. నిస్వార్థ జీవులకు పరమార్థ జీవనం అలంకారం కదా. అలా ఈ బాలయోగి అయిన సాయిబాబా ఆ వేప చెట్టు క్రింద 3 సంవత్సరములుండి హఠాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయారు.
సంవత్సరం తర్వాత తిరిగి షిరిడీ చేరి మహాసమాధి పర్యంతం 60 సంవత్సరములు షిరిడీలోనే ఉన్నారు.
కరుణామయుడు విపన్న రక్షకుడు, కరుణామయుడు విపన్న రక్షకుడు, కనుడు సాయిదేవుడు. కరుణామయుడు విపన్న రక్షకుడు, కనుడు సాయి దేవుడు. పరమాత్ముడు వేయల, పరమాత్ముడు వేయల, లోకముల పాలింప వచ్చినాడు కరుణామయుడు విపన్న రక్షకుడు. శరణాగత వత్సలుడు వేదగో శరుడు, శరణాగత వత్సలుడు వేదగో శరుడు, సాధు సులభుడు తిరిదీపురవాసుడు రవివాసుడు, తిరిదీపురవాసుడు రవివాసుడు, సేవ గజన మందారుడు దారు కరుణామయుడు విపన్న రక్షకుడు కనుడు సాయి దేవుడు.
రెండవసారి షిరిడీ చేరకముందే ఆయన మహోన్నత స్థితి నుండినట్లు అంతా గుర్తించారు. తిరిగి షిరిడీ చేరిన కథ వింతు గొల్పుతోంది. ఔరంగాబాద్ జిల్లా దూద్గామ్ నివాసి అయినటువంటి చాందు పాటిల్ తన గుర్రం మీద ఔరంగాబాద్ వెళ్ళి వస్తుండగా దారిలో గుర్రం తప్పిపోయింది. అన్ని శుభలక్షణములు కలిగిన విశ్వాసపాత్రమైన గుర్రం తప్పిపోయినందుకు అతడు చాలా విచారపడి దానికై రోజుల తరబడి వెతకసాగినాడు. భుజాన జీనుతో పాతచారి అయి అన్వేషణలో ఉన్నటువంటి అతనికి రోడ్డు ప్రక్కన ఉన్న మామిడి చెట్టు క్రింద ఒక వింత పకీరు కనిపించాడు. ఆశ్చర్యంతో చూస్తున్న చాందు పాటిల్తో ఆ వింత పకీరు, "చాందుభాయ్, ఈ అడవిలో దేనికోసం వెతుకుతున్నావు?" అని ప్రశ్నించాడు. "బాబా, ఈ పకీరు చూస్తూ ఉంటే యువకుడులా ఉన్నాడే, ఇతనికి నా పేరు ఎలా తెలిసిందబ్బా?" అని ఆశ్చర్యపోతూ చాందు పాటిల్ తన సంగతంతా తెలిపినాడు బాబాకి. "వెళ్ళి అక్కడ ఆ చెట్టు క్రింద చూడు" అన్నాడు ఆ పకీరు. వెళ్ళి చూడగా పాటిల్ ఆనందాశ్చర్యాలకు మేరలేకపోయింది. అది ఎన్నోసార్లు తను వెతికిన ప్రదేశమే, ఈ పకీరు సామాన్యమైనటువంటి మానవుడులా లేడే అని తలపోస్తూ గుర్రంతో సహా తిరిగి అతని వద్దకు వచ్చాడు. "అయ్యా, తమకు నేనెంతో రుణపడి ఉన్నాను. నా గుర్రాన్ని నాకు చూపించారు. మీరు పేరేమిటి?" అన్నాడు చాందు పాటిల్. "నన్ను సాయిబాబా అంటారు. రా కూర్చో, కాస్త ధూమపానం చేద్దాం" అంటూ బాబా పొగాకు గొట్టం సిద్ధం చేశాడు. గుడ్డ తడుపుటకు నీరు, కాల్చుటకు నిప్పు లేవనుకుంటున్న సమయంలో చూస్తుండగానే బాబా నేలపై తన చేతి దండంతో కొట్టాడు. నిప్పు కణికి వెలిగి వచ్చింది. తిరిగి నేలపై కొట్టగా నీరు ఊరింది. అంతా సిద్ధం చేసి తాను పొగ పీల్చి పాటిల్ను కూడా పీల్చమని చిల్లుంగొట్టం అందించాడు. ఆ అద్భుత దృశ్యాన్ని కన్న పాటిల్ బాబా మహిమను గుర్తించి పాదాలపై రాలిపోయినాడు. అభినందన వర్షం కురిపించినాడు.
"తురగా అన్వేషణమునే తిరిగి వనమెల్ల పగీరు, తురగా అన్వేషణమునే తిరిగి వనమెల్ల పగీరు, దొరక నాగయము మీ కృపన ఎదుపతను మీరు. నేలను కాటి సదా అనలము జల్లము నూగులేది, తలచి పూజముల దాసుల జయో పరమ కూడము. కళ్ళ కలగల్నటుగా నన్నమున్న కలిసినవు సఖావు నీవు, కలగల్నటుగా నన్నమున్న కలిసినవు సఖావు నీవు, ఇలా అవతారమెత్తిన సకల లోక గురుడని భూతుడగాందే చముడన.
అని భక్తితో ప్రార్థించి తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని కోరినాడు పాటిల్. సరేనని సాయిబాబా అతని ఇంట కొంతకాలము ఉన్నారు. ఇంతలో దైవలీలచే పాటిల్ మేనల్లుని వివాహం షిరిడీలో జరుపుటకు నిశ్చయమైంది. పాటిల్ కోరికపై సాయిబాబా పెండ్లివారితో కలిసి షిరిడీ చేరారు. షిరిడీలో ఖండోబా అని పిలువబడేటువంటి విష్ణుమూర్తి గుడి ప్రక్కనే ఉన్న మర్రి చెట్టు కింద వాళ్ళు బస చేశారు. బండి నుండి దిగుతున్న సాయిని గని పూజారి మహల్సాపతి ఆనందాతిశయంతో, అయ్యా స్వామి రండి, బాబా రండి అంటూ ఎంతో ప్రేమతో ఆహ్వానించినాడు. సాయి దర్శనంతో గ్రామ ప్రజలందా ఆనంద సాగరంలో స్నానం చేశారు. అప్పటి సాయి పొడుగుపాటి జుట్టు, ఆకుపచ్చ కఫని, నెత్తిన టోపీ, కాషాయ వస్త్రం తలకొట్టు, చేతిలో దండం, చిలుం గొట్టం అగ్గిపెట్టుతూ ఉండేవాడు. 4 మాసాలలో రూపం మారింది. తెల్లని కఫని, తలకు తెల్ల రుమాలు ధరించేవాడు. మొదట కంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఆయన నివాసం. భిక్షాటనే జీవనాధారం. అక్షీణామృత సత్కృపాభరిత దివ్య వృష్టి, అక్షీణామృత సత్కృపాభరిత దివ్య దృష్టి, లోకావనా దీక్షాదక్షుడు పంచదేహములను ఉద్దేశించి భిక్షించున భిక్ష పాత్ర ధరించి నిత్యమును ఉపేక్షించు సాయేశుడు ఆ భిక్షాదాతకు అక్షయాభిమతల సద్భిక్షం ప్రసాదించు. ఒక వెడల్పైన గుడ్డ జోలిగా ఎడమ భుజానికి తగిలించుకుని, కుడిచేత ఒక రేకు డబ్బా ధరించి నిత్యము 5 ఇళ్లకు మాత్రమే భిక్షకు వెళ్ళేవారు. పులుసు, మజ్జిగ, పాలు, ద్రవ పదార్థాలు డబ్బాలోను, రొట్టెలు, అన్నం జోలిలేను వేయించుకునేవాడు. తన భిక్షాటన చేసి తెచ్చిన ఆహారాన్ని బీద సాధులతో కలిసి పంచుకునేవాడు. మిగిలిన ఆహార పదార్థాలన్నీ పశుపక్షాదులకు పెట్టేవాడు. ఒకప్పుడు షిరిడీలో కుంభవృష్టి సాగింది. మిన్నో మన్ను ఏకమైనట్లు సాగిన వర్షంలో షిరిడి జలమయమైపోయింది. ఆ షిరిడి జలమయం అయినటువంటి సందర్భంలో సాగను కుంభవృష్టి, సాగను కుంభవృష్టి పెను సాగరమయ్యను గ్రామమంతయు, మూగిన గ్రామవాసులకు మునిగి ఫకీరు జలాన జానము, ఊగుచు చేయుటల్ గనిరి యూరుచు భీతిని వెల్కగి, దుఃఖాగ్ని చేత వర్షముడుగల్ గని ప్రార్థన చేసిరి అతను. నీటిలో మునిగిపోయి శరీరమంతా చెత్తా చెదారంతో కప్పియున్న బాబానుగని తమ యోగక్షేమాలరయు మహత్మునిట్టు ఉపేక్షించినందులకు విచారించి బాహ్యస్మృతిని కలిగిన తర్వాత ధైర్యంగా ఆయనను దర్శించి సమీపంలో శిథిల మసీదులో నివసింపవలసిందిగా ప్రార్థించినారు షిరిడీ ప్రజలు. వారి విన్నపమును మన్నించి నాటి నుండి ఆయన ఆ మసీదునే తన ఇల్లుగా చేసుకున్నారు. అక్కడ నిరంతరం వెలిగే నిత్యాగ్రహోత్రాన్ని నెలకొల్పారు. ఆ మసీదు పేరు ద్వారకామాయిగా స్థిరపడింది. షిరిడీ చరిత్రలో నూతనాధ్యాయం ప్రారంభమైంది. శ్రీ సాయి మహిమ సౌరభం పరిసరాలకు వ్యాపింపసాగింది. శ్రీ సాయి ప్రతిరోజు బజార్లోకి వెళ్ళి దుకాణాల వారితో నాకు కొంచెం నూనె ఇవ్వండి అంటూ అడిగేవాడు. ఇష్టం లేకపోయినా అతని మాట కాదన లేక అందరూ తలా ఇంత ఊని పోసేవారు. ఒక్క దుకాణం కూడా వదలకుండా అన్ని దుకాణాలకు వెళ్ళేవాడు సాయిబాబా. కావలసిన నూనె సేకరించినాక మసీదుకు తిరిగి వచ్చేవాడు. రాత్రిపూట ఆ నూనెతో దీపాలు వెలిగించేవాడు. రీతి తొలంగి సాయిని పరీక్ష ఎనర్పదలంచి తైల విక్రేతలు నూనె లేదనా సరే అని నీరము బాసి నల్గగా చేతూ నీరము బాసి వెల్గగా చేతులు అటంచు అట్టనరించే పురవాసులు చూచి నమ్రులై చేతులు మార్చు వినుతు చేసిరి సాయిని అనేక రీతులు. ఒకరోజు దుకాణదారులంతా ఏకమై కూడా వలుక్కుని ఎవ్వరూ నూనె ఇవ్వకుంటే ఈ పకీరు ఏం చేస్తాడో చూద్దాం అంటూ తన వద్ద నూనె లేదు అని బాబాకు ఆ రోజు ఎవ్వరూ నూనె పోయలేదు. సాయిబాబా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అది చూచి వర్తకులు ఆశ్చర్యపోయారు. బాబాను వెంబడించి ఏం చేస్తాడో చూద్దాం అని వర్తకులంతా సాయి వెనుకే మసీదుకు వచ్చారు. అక్కడ బాబా ప్రమిదలన్నింటినీ నీటితో నింపాడు. వర్తకులు హేళనగా చూస్తూ ఉన్నారు. బాబా చిరునవ్వు నవ్వుతూ ఒక్కొక్క దీపాన్ని వెలిగించారు. వర్తకుల ఆశ్చర్యానికి మేరలేకపోయింది. వారు సిగ్గుపడిపోయి వారు చేసిన తప్పు వారు తెలుసుకుని బాబా కాళ్లపై పడిపోయినారు. మమ్మల్ని క్షమించండి బాబా, క్షమించండి అని వేడుకున్నారు. అందుకు బాబా, నాయనలారా, మీ దగ్గర నూనె లేదన్నారు కదూ, ఎందుకు అబద్ధం ఆడారు? అబద్ధం చెప్పడం పాపమని తెలియదు. ఇక నుంచి ఎప్పుడు నిజమే చెప్పండి. మనమంతా సర్వేశ్వరుని పిల్లలమని మరువకండి. వేద సాధనకు సాయపడితే దేవుడే మీ బాగోగుల్ని చూసుకుంటాడు. సాటి మానవుల పట్ల ఎల్లప్పుడూ దయ కలిగి ఉండడం అలవాటు చేసుకోండి. అసలు ఈ తారతమ్యాలన్నీ మనం ఏర్పరచుకున్నవే అంటూ బాబా తన ధోరణిలో వాళ్లకు జ్ఞానోపదేశం చేశాడు. సాయిబాబా మసూది నివాసానికి ముందు సమీపంలో ఉన్నటువంటి తుమ్మతోపులలో తిరిగేవారని, పిచ్చివాడని భావించి పిల్లలు రాళ్ళు రువ్వేవారని, కానీ ఆయన వారిని ఏమాత్రం కోపగించుకునేవారు కాదని తాత్యాబాబా పోతే అనే భక్తుడు వ్రాశాడు. ఒకప్పుడు దునియా కోర్టుకు రావించబడిన ఒక దొంగ విచారణ సమయంలో తన వద్ద పట్టుబడిన సొమ్ము అంతా షిరిడీ బాబా నాకిచ్చారు అని చెప్పాడు. దానితో బాబాను కోర్టుకు రావలసిందిగా సమలు పంపారు. కానీ బాబాను పూజ్యులుగా గుర్తించిన కోర్టు వారు ఒక ప్రతినిధిని బాబా కడుకు విచారణకే పంపినారు. విచారణ ఇలా సాగింది. న్యాయవాది ప్రశ్నిస్తున్నాడు. సాయిబాబా సమాధానమిస్తున్నారు. మీ పేరు? సాయిబాబా అని పిలుస్తూ ఉంటారు. ఓహో, మీ తండ్రి పేరు? సాయిబాబాయే. మీ గురువు పేరు? వెంకూశ. మీ మతం? కబీరు మతం. మీ కులం? దైవ కులం. మీ వయస్సు? లక్షలాది సంవత్సరాలు. నిజం చెప్పండి. నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు. దీన్ని బట్టి సాయిబాబా అప్పటికే దేహాతీతుడనని, నామరూప కుల మత వయోభేదాలు లేని సర్వవ్యాపిని గ్రహించినట్లు అర్థమవుతుంది. అందుకే ప్రజలు ఆయనను ఆరాధించసాగినారు.
పాప పంకిల్లమై కనంబుడు జగంబును ఉద్ధరింపగలోకమాన్యుని కబీరు వంశమున దేవమానవుల అభినుతింప జననమాదిన గొప్ప గోసాయి సాయి.
ఒకప్పుడు తన భక్తుడైన మహల్సాపతితో తాను బ్రాహ్మణ కులజుడుననియు, జననీ జనకులు తన చిన్నతనములనే ఒక ఫకీరునకిచ్చినారనియు, ఆయనే తన గురువు వెంకూశ అనియు చెప్పారు. ఈ షిరిడీ ప్రాంతంలోనే తన గురువుతో పరిచయ భాగ్యం కలిగినట్లు కూడా చెప్పారు.
గురుదేవుల దర్శించితి గురు భక్తిని సేవించితి, గురుదేవుల దర్శించితి గురు భక్తిని సేవించితి, పరమ ప్రసన్న గంభీర వదతుని కని ముదబందిది గురుదేవుల దర్శించితి.
గోపి గురుముఖమున సృష్టిని కనగ మరజిది దృష్టిని నిలిపి గురుముఖమున సృష్టిని కనగ మరజిది ఈ సదైవ వియోజనము కసముగా ఈ సదైవ వియోజనము కష్టముగా వారించిది దేవుల దర్శించిది గురు భక్తిని సేవించిది పన్నెండు సంవత్సరములు నా గురుదేవుని సేవలో గడిచాయి. ఆయన సేవలో నా కర్తవ్యం అతి క్లిష్టమైనది. ఛానల్లో మునిగి మనోదేహాలను మరిచేవాడు, అవసర సమయాలను గుర్తించి ఆహారం తినిపించేవాడను, మలమూత్రాదులను తీసి స్థలశుభ్రం చేసేవాడను, బట్టలు మార్చేవాడను. నా సేవలకు మెచ్చిన నా గురువుగారు ఒకరోజు పరిపూర్ణుడ వైతివిరా బిడ్డ బ్రహ్మవేత్తవైనాడు బ్రహ్మవేత్తవైనాడు గురు కదాక్ష సంపన్నుడవు గురు కదాక్ష సంపన్నుడవు నీకు గొడవ లేదెవుడు పనిదీర నాకు పరిపూర్ణుడైతే విడా బిడ్డ చేరనీయందు నా తేజము సౌశీల్యమాదిగా సర్వశక్తులు వేరు లేరు నీ గోబగారులు వేరు లేరు నీ గోబగారులు నీవు కారణ జన్ము పరిపూ వైద్య బ్రహ్మవేత్తవై లేడు పేద పరిపూ వైద్య నాయనా సాయి పరిపూర్ణుడవైనావురా, నాకు ఈ లోకంతో పని తీరినది. నేను ఈ దేహం చాలిస్తున్నాను, నా తేజస్సునంతా నీకు ధారపోస్తున్నాను. నీవు కారణ జన్ముడవు, నీకన్నా లోపోపకారులు వేరే లేరురా అంటూ ఇదే నా పాద సమీపమందు ఇటుకరాయి చూడుము దాని నెమ్మది నా స్మారక శిఖరంబు వలె తలంపబోవుట దాచుకుం ఎదురై మృత్యువు పిల్చుచున్నది నన్ను ఎవ్వరికి చావు దబ్బదు నా భౌతిక దేహము ఇంకా విడదు స్వచ్ఛంద మార్గం గుణ నాయనా ఇదిగో నా పాద సమీపమున ఉన్న ఇటుక రాయను తీసుకో, దానిని నా స్మారక శిఖరంగా నీ వద్ద దాచుకుని ఉంచుకున్నాయన, అదిగో మృత్యువు నన్ను పిలుస్తోంది అంటూ తనువు చాలించినాడు అని తన గురువు వృత్తాంతమంతయు చెప్పినారు సాయిబాబా. అందువల్లనేమో సాయిబాబా వద్ద నిరంతరం ఒక్క ఇటుకరాయి ఉండేది. నిద్రపోతున్న సమయంలో కానీ కూర్చునే ఉన్న సమయంలో కానీ ఎల్లప్పుడూ దానిని తన వద్దనే ఉంచుకునేవారు. ఆ విషయమై ఎవరైనా అడిగితే బాబా ఇటుక నొసగిరి జీవన కిటుకును నిజ్జి ఇటుక నొసగిరి జీవన కిటుకునిచ్చి సద్గురుడు నాకు ప్రేమ ప్రసాదం విడినయటు జీవమున తోడు నీడ నాకు పూజనీయము పూజనీయము మద్గురు బంగమునడు అంటూ చెప్పేవారు. సాయినాథుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమే అంటూ ప్రజలు ఆయనను కొలువసాగినారు. సాయినాథు నిలయమై దారకమై వేరవెలిగెనా మసీదు సాయినాథు నిలయమై దారకమై వేరవెలిగెనా మసీదు సార చతుర్విధ పురుషాతమున ద్వారములకే
ಕೆಳಗೆಯೋದು ನಾಮ ಸೇರು ಸಾಯಿನಾಥು ವಿನಯಮೈದಾರಕ ಕಲುಷ ಹರಂ ಮಗು ತುಳಸಿ ಮಾದ ಜ್ವಲನು ಕುಂಡಮುಲು ವೆಲಯು ಪ್ರದೇಶಮು ಚೆಲಿಮಿಸ ಕೆಲ ಕುಲ ಜಾತಿ ಮತಗೂಟ ಕ್ಷೇತ್ರಮೈ ಸತ್ಯ ಸೋಮಾತ್ರ ವಾಸಮು ಸಾಯಿನಾಥು ನಿಲಯ ವೈಪಾಯಿ ಪೇರ ವೆಲಿಗೆ ನಾಮಸಿ
వచ్చిన కొత్త రోజుల్లో సాయి జుట్టు పెంచుకునేవారు. కానీ ఏనాడు క్షవరం చేయించుకునేవాడు కాదు. తాను ఎవరితోనూ మాట్లాడక పగలంతా మసీదులోనూ వేప చుట్టు క్రిందనో ఊరు బయటనూ గడిపేవాడు. సాయం సమయాలలో రహతా వైపు కానీ నీమ్గామ్ వైపు కానీ నడక సాగించేవాడు. ఆ రోజుల్లో చాలామంది ఆయన్ని పిచ్చివాడని భావించేవారు. ఆయన శ్రేష్టలే వారికి ఆ భావాలు కలిగించేవే. ఆయన ఎలా ఉండేవాడు? ఉడుగనివి చింకి బట్టలను ధరియుజు కూర్మి తోచిన తోటని కూరుచూడు ఉన్న ఎటు నుండి వేగిరమి ఊగి నడుచు భావ తీవ్రతమండుచు పగ్గుమను రేయు బవల గప్పుడు చెరియు చెడి సాయే విచిత్ర లీలలం దేవగా తిరుగు అదే పనిగా పలు దిక్కులు పలువింత భాషలు డాబుగా మాటలాడు ఎడారి అగోచర వ్యక్తితో ఏదో బెదరించు దండమును కూచు రాళ్ళను రూపు వెదిగా సదనా ఎప్పుడూ నీరికావి బట్టలు చింకిన బట్టలు ధరించేవాడు. ఎక్కడ పడితే అక్కడ కూర్చునేవాడు. ఉన్నట్లుండి వేగంగా ఊగుతూ నడిచేవాడు. అప్పుడప్పుడు ఆవేశపడుతూ ఉండేవాడు. పలు రకాల వింత వింత భాషల్లో మాట్లాడేవాడు. ఏదో బెదిరించేవాడు, దండాన్ని విదిల్చేవాడు, రాళ్లను విసిరేవాడు, వెర్రిగా వస్తాదవలేనుండేవాడు. ఆటలలో పాటలలో కుస్తీ చేయటలో మంచి అభిమానం అభినవేశం ఉండేది. అక్కడ సమావేశమయ్యే సాధు సజ్జనుల ముందు కాళ్లకు గజ్జలు కట్టి పాడుతూ ఆడుతూ తన్మయత్వంతో ఆనందించేవాడు. ఉర్దూ అరబ్బీ పాటలు పాడేటప్పుడు అక్కడ ప్రజలకు అర్థమయ్యేవి కావు, కబీరు పాటలను పాడుతూ ఉండేవాడు. ఒకసారి బాబా దునిలో కట్టెలు వేయుచుండగా చూచిన ఒక భక్తుడు, బాబా ఈ దుని ఎందుకు అని అడిగాడు. మీ వంటి వారి పాపాలు తాపాలు దహించడానికి అని సమాధానం ఇచ్చారు బాబా. దుని అహర్నిశలు వెలుగుతూ ఉండేది. తాగుటకు కాళ్ళు చేతులు కట్టుకొనుటకు అభ్యాగతులకు ఇచ్చుటకు అవసరముకు నీటి కుండలు వారి ప్రక్కనే ఉండేవి. కుడివైపున తిరగలి ఉండేది. గోధుమలు పప్పు దినుసులు స్వయంగా విసిరేవాడు. గోధుమలను నాటు పొగాకు గోడ గూడుల్లో నిల్వ ఉండేది. విషయ వాసనల బానిసలై ప్రవర్తించు విషయ వాసనల బానిసలై ప్రవర్తించు నర సమోద్ధారణ పదమిజి అనపచ్చుడగు వారి వనట నివారింప సంతాన భాగ్య ప్రసాదమసగు ఆధులం వ్యాధులం అలమటిల్ చెరి వారి బోధనోషధముల బాధలు నిడిపి ఉదర పోషణము నిరుద్యోగులై మ్రగ్గు జనతకు వృత్తుల వనర చేసి జీవసేవయే నిజమగు దైవ సేవ అన్నటి మహిళోక్తి నిల్మది నాదరించి లోకమును నాకము చేయు నీట నిరిగి ప్రేమ సుధ నింపెని విశ్వవీధి సాయి సాయి బిడ్డలు లేని దంపతులకు సంతాన భాగ్య ప్రసాదం అసగేవాడు. మానసిక శారీరక బాధలతో అలమటిస్తున్న వారికి బోధ ఔషధాలతో వారి బాధలు పోగొట్టేవాడు. స్వామిని దర్శించే వారిలో బాధా నివారణార్థులు, లౌకిక సుఖాభిలాషులు, సాయి మహిమానుభవ దర్శన కాంక్షాపరులు, వివిధ ప్రయోజనార్థులు ఎక్కువ. ఎవరు ఏది ఆశించి వచ్చేవారు వారంతా సాయి కృపాబలమంది విజయంతో వెళ్లేవారు. దేహి అన్న వారికి ఏనాడైనా నాస్తి అన్న మాట సాయి నోట రాలేదు. ఆపదలో నీ పదములే అండయ గుణు సాయి, ఆపదలో నీ పదములే అండయ గుణు సాయి, శ్రీ పదములే మా జీవన శిరపదములు సాయి, ఆపదలో నీ పదములే అండయ గుణు సాయి, శ్రీ పదములే మా జీవన శిరపదములు సాయి, నీ నామమే సకల సుఖ దుఃఖాలకు గాలం, నీ నామమే సకల దుఃఖాల గాలవాలం, నీ జానమే స్థితుల దుఃఖ నివారణ మూలం, నీ జానమే సకల సుఖ దుఃఖాల గాలవాలం, నీ జానమే స్థితుల దుఃఖ నివారణ మూలం, ఆపదలో నీ పదము అండయ దుసాయి. క్రమక్రమంగా షిరిడీ ప్రజలకు సాయిబాబా పట్ల శ్రద్ధాభక్తులు పెరిగాయి. తన దగ్గరకు వచ్చిన రోగులకు ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి మందులతో వైద్యం చేసేవాడు. బీద గొప్ప కులమతాల తారతమ్యం లేకుండా అందరినీ సమదృష్టితో చూచేవాడు. కుష్టి రోగులకు కూడా ఆదరంగా వైద్యం చేసి సమాధానించేవాడు సాయిబాబా. రాను రాను ఆయన దగ్గరకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. అప్పటి నుంచి మూలికా వైద్యం మానేసి పవిత్రంగా భావించే ఉభూతిని ప్రసాదంగా ఇవ్వడం ప్రారంభించాడు. విభూతి వైద్యంతో కోలుకున్న రోగులు బాబా వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు తెలియచేసుకున్నప్పుడు వారితో, బాబా అంతా సర్వేశ్వరుని దయ, నేను నిమిత్త మాత్రుడిని, ఈ పవిత్రమైన విభూతి నిర్మలమైన భగవంతుని సందేశం, ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కడే సత్యం, మిగతా విశ్వమంతా మాయ, మన శరీరాలు కూడా ఏదో ఒకనాడు కాలి బూడిది కావలసిందే కదా అని చెప్పేవాడు. కనిపించే దేవుడు మా సాయి, పరమ కరుణామయుడు మంగళదాయి, కనుదోయి కనిపించే దేవుడు మా సాయి, పరమ కరుణామయుడు మంగళదాయి, కనుదోయి మన్ను చుట్టుగా మసలిన అవతారము, కను పండువగా చేయు సుధాకారము, ఎప్పుడు కనిపించే దేవుడు మా సాయి, పరమ కరుణామయుడు మంగళదాయి, మాననీయ వర జగదాచారుడు, దీనహీన పతిత జన్మాచారుడు, మాననీయ వర జగదాచారుడు, దీనహీన పతిత జన్మాచారుడు, అతటని చటని చటనన్నక అంతట ఉన్నా, అతని చటనెసట ననక అంతట ఉన్నాడు, అఖిల జగన్నట సూత్ర దాని అయిన వాడు, మన కనిపించే కనిపించే దేవుడు మా సాయి, పరమ కరుణామయుడు మంగళదాయి, కనుదోయి కనిపించే దేవుడు మా సాయి. ఒకసారి బొంబాయికి చెందిన శ్రీమతి తార్ఖడ్ అనే ఆవిడ షిరిడీలో కొన్ని రోజులు గడుపుదామని షిరిడీ చేరుకుంది. అక్కడ ఒక సత్రంలో బస చేసింది. ఒకరోజు మధ్యాహ్నం ఆవిడ భోజనం చేయుచుండగా ఆకలితో నకనకలాడుతూ ఉన్న ఒక కుక్కకు ఒక చపాతి పెట్టింది. తర్వాత ఆ సాయంత్రం ఆమె ద్వారకామాయికి వెళ్ళినప్పుడు సాయి ఆమెను చూచి, అమ్మా ఈవేళ నీవు మనస్ఫూర్తిగా పెట్టిన భోజనంతో నా కడుపు నిండిపోయిందమ్మా, ఇక ముందు కూడా ఇలాగే ఆకలిగొన్న వారికి ముందుగా పెట్టి, ఆకలిగొన్న వారికి ముందుగా పెట్టి తర్వాత నువ్వు భోంచే తల్లి అని అన్నాడు. అందుకు ఆమె ఆశ్చర్యపడుతూ, బాబా మీకు నేను భోజనం పెట్టడం ఏమిటి అన్నది. వెంటనే, బాబా ఆకలిగన్న కుక్కకు నువ్వు ఒక చపాతి ఇవ్వలేదు, సర్వజీవులు నాలోనే ఉన్నారు, అందుకే కుక్కకు పెట్టిన చపాతి నాకు పెట్టినట్లే, సృష్టిలోని జీవరాశులన్నింటిలోనూ భగవంతుణ్ణి చూడు, పక్షులు పశువులు మానవులు అన్న తేడా లేకుండా అన్నింటిలోనూ అందరిలోనూ దివ్యాత్మ ఉంది అని దివ్యబోధ వినిపించాడు సాయిబాబా భక్తవత్సలుడు. అందుకు నిదర్శనమే ఇన్న ఈ చిన్ని సంఘటన. అదేమంటే, బాబా భక్తుడు నానా చందోర్కర్, ఆయన భార్య తన కూతురు గురించి ఎంతో ఆందోళన పడుతున్న రోజులవి. ఆ అమ్మాయి ప్రసవ వేదన పడుతుంది. పరిస్థితి క్షణానికి క్షీణించింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నానా చందోర్కర్ ఆయన భార్య బాబాను ప్రార్థించారు.
సమయమే దిగి కాచెడి స్వామి వినివే, సమయమే దిగి కాచెడి స్వామి వినివే, మమత రూపు కట్టిన పరమాత్ముడ, సమయమే దిగి కాచిన స్వామి వినివే, నీ భక్తుల మొరవిని కన్నీరు తుడుముతరా, నీ భక్తుల మొరవిని కన్నీరు కాచెడి స్వామి వినివే, నిన్ను వినా దీక్యవరు నిఖిల జగతి సాయి, అన్ని ఎటల కాచియుడు అనుపమ సుఖ సాయి, నమ్మిన వారల రోజడి నాగుడ, నమ్మిన వారల రోజడి నాగుడ, కొమ్ము చేయక మరపాలు సమయమే దిగి కాచెడి స్వామి రామ సాయి.
బాబా నీవే మాకు దిక్కు బాబా, మమ్మల్ని దయపూల్చు బాబా, మా కూతురి ప్రాణాలు కాపాడు బాబా అని ధైర్యంగా అర్థిస్తున్న వారి ప్రార్థన సిరిడీలో ఉన్న సాయిబాబాకి వినపడింది. అదే సమయంలో బాపూగిరే బాబా అనే బాబా భక్తుడు షిరిడీ నుండి తన సొంత ఊరు ఖాండేష్ గ్రామానికి బయలుదేరాడు. వారిని పిలిచి, బాబా బాపూగిరే నాకు సాయం చేయవయ్యా, జామ్నేర్లో ఉన్న నానా చందార్కర్కు ఈ విభూతి ఇవ్వు అని చెప్పాడు సాయిబాబా. దానికి బాపూగిరే అన్నాడు, బాబా నా దగ్గర 2 రూపాయలే ఉంది, జల్గాం దాకా టిక్కెట్ కొనుక్కోవడానికి డబ్బులు సరిపోతాయి, అక్కడి నుండి నన్ను జామ్నేరుకు ఎవరు తీసుకువెళ్తారు బాబా, నేను ఎలా వెళ్ళను అన్నాడు. ఏం పర్వాలేదు, అంతా సవ్యంగానే జరుగుతుంది అని చెప్పారు సాయిబాబా. సాయిబాబా వారి పలుకులు విని బాపూగిరే అర్ధరాత్రి దాటే సమయానికి జల్గాం చేరుకున్నారు. షిరిడీ నుంచి వచ్చిన బాపూగిరే, మీరే కదూ నానాసాహెబ్ మీకోసం బండి పంపించారు రండి అంటూ ఒక సేవకుడు వచ్చి చెప్పాడు. బాపూయిగిరే ఆ బండి ఎక్కాడు. ఆ గుర్ర బండి అమితమైనటువంటి ఉత్సాహంతో ముందుకు దాటి వెళుతోంది అతి వేగంతో. తెల్లవారుజామికి జామ్నేర్లోని నానా చందోర్కర్ ఇంటికి చేరుకున్నారు. సాయిబాబా మీకు ఈ విభూతి ఇవ్వమన్నారు అంటూ బాపూయిగిరే విభూతిని నానా చందోర్కర్కి ఇచ్చినాడు. ఆహా అంతా సాయి స్వామి కృప, మా అమ్మాయికి ఏం భయం లేదు అంటూ చందోర్కరు విభూతిని తన కుమార్తెకి ఇయగా ఆమె సుఖంగా ప్రసవించింది. సంతసించిన నాన్న సరైన సమయానికి సాయి ప్రసాదాన్ని తెచ్చి ఇచ్చినందుకు బాపూగిరేకు ధన్యవాదాలు తెలుపగా, అందుకు బాపూగిరే నాదేముంది, మీరు బండిని సమయానికి జల్గాంకు పంపకపోతే నేను ఇంత తొందరగా వచ్చి ఉండేవాడిని కాదు కదా అన్నాడు. చందోర్కరు ఆశ్చర్యపోతూ, నేను బండిని పంపడం ఏమిటి, నేను పంపలేదే బండిని అని బయటకు వచ్చి చూడగా అక్కడ బండి లేదు, బండివాడు లేడు, ఇది అంతయూ సాయిబాబా మహిమ అని తెలుసుకుని బాబాకు కృతజ్ఞతాంజలులు సమర్పించుకున్నారు.
సాయినాథ సకలేశ నమో నమో, సాయినాథ సకలేశ నమో నమో, సంస్కృతావన ప్రవీణ నమో, సాయినాథ సకలేశ నమో నమో, సంస్కృతావన స్వామి సత్కృప సింధు నమో నమో, సకల దీన జన బంధు నమో నమో, కామిదార్థ సంధాయ నమో నమో, కామిదార్థ సంధాయి నమో నమో, ఏమిటి ద్వారకామై నమో నమో, సాయినాథ సకలేశ నమో నమో, సంస్కృతావన ప్రవీణ నమో.
ఈసారి ఉన్నట్టుండి సిరిడీలో పెద్ద తుఫాను వచ్చింది. ఉరుములో మెరుపులో కుండపోతగా వర్షం కురవసాగింది. వాతావరణం అంతా నానా భీభత్సంగా మారిపోయింది. ఇళ్లు కుప్పకూలి ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులైనారు. బాబా ఒక్కడే మనకు దిక్కు అంటూ ప్రజలంతా ద్వారకామాయికి మసీదు వైపు దారితీశారు. బాబా, మా ఇళ్లన్నీ వరద నీటిలో కొట్టుకుపోయినాయి. తుఫాను భయంకరంగా మారుతుంది. మేమంతా మునిగిపోతున్నాం బాబా. మమ్మల్ని రక్షించు బాబా, రక్షించు అంటూ ప్రజలు మొరపెట్టుకున్నారు. సాయిబాబా ఒక కడ్డీని తన చేతుల్లోకి తీసుకుని దాన్ని స్తంభానికి తాకించాడు. ఆపు, ఆపు, నీ ప్రళయాన్ని ప్రశాంతతగా ఉండుమని ఆ ప్రకృతిని ఆదేశించాడు స్వామి. మరుక్షణంలోనే వాన ఆగిపోయింది. తుఫాను ఛాయలు మటుమాయమైపోయినాయి. చంద్రోదయమై ఆకాశం నిర్మలంగా అయిపోయింది. సాయిబాబా సేవా తత్పరత, దయాగుణం, క్రమశిక్షణ, మానవతావాదం పట్ల అతనికున్న అచంచల విశ్వాసానికి ఆకర్షితులైన ఎందరో అతని శిష్యులుగా మారిపోయారు. వారిలో దాసగణు అనే అతను అత్యంత విశ్వాసపాత్రుడైనటువంటి శిష్యుడు. ఒకరోజు దాసగణు సాయిబాబా దగ్గరకు వచ్చి, బాబా నేను పండరిపురం వెళ్ళాలనుకుంటున్నాను బాబా, షిరిడీ వదిలి వెళ్ళటానికి అనుమతిస్తారా అన్నాడు. అందుకు బాబా దాసగణు, షిరిడీయే నీకు పండరిపురం, ఇంకా అక్కడకు ప్రత్యేకంగా వెళ్ళడం దేనికయ్యా అన్నాడు. వెంటనే దాసగణు అన్నాడు, అది ఎలా, షిరిడీలో పాండురంగ విఠలు లేడు కదా బాబా అని తన సంశయం వెలిబుచ్చాడు. మరుక్షణం సాయిబాబా స్థానంలో పాండురంగ విఠలుడు దాసగుణుడకు ప్రత్యక్షమైనాడు. దాసగుణుడు అమితానందంతో పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ పండరినాథ పాండురంగ అని నిజమే అలాగ పాండురంగుని స్తుతించాడు. నిజమే బాబా, నాకు షిరిడీయే పండరిపురం, మీరే విఠల దేవులు. ఇట్లా సాయీశునకు భక్తులకు వారి వారి ఇష్ట దైవాలను సత్యనారాయణ స్వామిగా, నరసింహావతారంగా, గణపతిగా, దత్తాత్రేయునుగా, సరస్వతిగా, మహాలక్ష్మిగా, అనసూయాదేవిగా, మారుతిగా, మహాకాళిగా, శివరామకృష్ణగా, సకల సాధు స్వరూపుడుగా, సకల దేవతా స్వరూపునిగా అనేక సందర్భాల్లో అనుగ్రహమూర్తి దర్శనమిచ్చారు. వారికి నయన మనోపరమం కావించేవాడు. అణువణువు అవని దాకి నిండిన వంటి సర్వవ్యాపక పరబ్రహ్మమునకు వివిధాకృతులతో దర్శనమిచ్చుట ఎంత ఏమున్నది. హిందూ ముస్లిం అన్న భేదం లేకుండా సృష్టిలో భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని బోధించేవాడు. ఆయన బోధన భగవద్గీతలోని శ్రీకృష్ణుని గీతోపదేశాన్ని తలపింపు చేసేవి. ఆయన ద్వారకామాయిలో నిర్వర్తించేటువంటి నిజ్ఞాగ్నిహోత్రం భగవద్గీత నుండి ఆయన వినిపించే పవిత్రమైన శ్లోకాలను విని హిందువులు ఆయనను హిందువే అని భావించేవారు. కానీ ఆయన పకీరు దుస్తులు ధరించడం, అనునిత్యం ఆయన నోటి వెంట వెలువడే అల్లా నామస్మరణం, ఖురాన్ గ్రంథం నుండి ఆయన వినిపించే సూక్తులు విని ముస్లింలు ఆయన్ను తమవాడుగానే భావించేవారు. రానురాను హిందువులు బాబాని దేవునిగా భావించి పూజించసాగినారు. నిర్మలమైన వారి మనసుల్ని, విశ్వాసాన్ని చూచి బాబా వారి మాటలు కాదనలేకపోయారు. కానీ అది చూచి ముస్లింలకు ఆగ్రహం వచ్చింది. యా అల్లా, ఇదేమి, ఇది మసీదు, గుడి కాదు, మరి ఈ పూజలు, ఈ వ్యవహారాలు అంటూ బాబా వద్దకు వచ్చారు. బాబా, మీరు వారి పూజల్ని అంగీకరించకండి, అది మన విశ్వాసానికి విరుద్ధం అన్నారు. అందుకు బాబా, నాయనలారా తొందరపడకండి, దేవుడు ఒక్కడే, మనం ఆయన్ని వివిధ నామాలతో పిలుస్తాం, రాముడు, రహీం ఒక్కడే అని తెలుసుకుంది నాయన, పోట్లాడుకోకండి. పుట్టుక నుంచి ఉన్న మీ మతాల్ని విశ్వసిస్తూ అనుకరిస్తూ సోదరభావంతో సర్వ మానవత సౌభృత్వాన్ని కలిగి ఉండండి. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ సాయిబాబా బోధనలు, మహత్యాలు నలువైపు విస్తరించాయి. ఎందరో భక్తులు ఆయన్ని చూడ్డానికి షిరిడీ వచ్చేవారు, ఆయన్ని దేవుడిగా పూజించేవారు. బాబా వారి మనసుల్ని నొప్పించకుండా వాటిని అంగీకరించేవాడు. ఎంత చేసినా జీవితాంతం ఫకీరులా భిక్షాటన మాత్రం మానలేదు. ఒకరోజు బూటి అనే కోటీశ్వరుడు సాయిబాబా దగ్గరికి వచ్చి, బాబా నేను భగవాను శ్రీకృష్ణుని కోసం ఒక పెద్ద మందిరాన్ని కట్టిస్తున్నాను అన్నాడు. వెంటనే బాబా, మంచిది, కట్టండి, మందిరం పూర్తి అయ్యాక నేను ఆ మందిరంలో ఉంటాను అన్నాడు. ఎంత అదృష్టవంతుడి బాబా, నా మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు అని బూటి ఆనందపడినాడు. నిజానికి బూటీకి బాబా ఉద్దేశం అర్థం కాలేదు. కృష్ణ మందిర నిర్మాణం పూర్తయ్యే లోపల బాబా అస్వస్థుడైనాడు, బాగా నీరసించిపోయారు. 1918 అక్టోబర్ 15 విజయదశమి నాడు ఆయన పరిస్థితి విషమించింది. తన శిష్యులతో, నాయనలారా నేను వెళుతున్నాను, నన్ను బూటీ మందిరానికి తీసుకువెళ్ళి అక్కడే సమాధి చేయండి, వెళ్ళండి, వెళ్ళి భోజనాలు చేయండి అంటూ మధ్యాహ్నానికి భక్తులందరికీ పంపించేసినాడు సాయిబాబా. అప్పటికే ఆలస్యమైపోయింది. ఎందరో కొందరు మహాభక్తులంతా కూడా వచ్చేస్తున్నారు. బాబా తన జేబులో నుంచి 9 రూపాయలు నాణ్యాలు తీసి లక్ష్మీబాయి అనేటువంటి భక్తురాలకు అందించాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, చరణ సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే 9 రకాల భక్తి భావాలకు ఇవి ప్రతీకలు. నేను వెళుతున్నాను, లక్ష్మీ నన్ను బూటి మందిరానికి తీసుకువెళ్ళి అక్కడే సమాధి చేయండి అని చెప్పారు బాబా. మరుక్షణంలో బాబా ప్రాణాలు అనంత విశ్వంలో ఐక్యమైపోయాయి. మహాజ్ఞానులకు పునర్జన్మ ఉండదన్న విశ్వాసంతోనూ ఆయన కోరిక మీద బూటీ కట్టిన కృష్ణ మందిరంలో సాయిబాబా సమాధి కట్టారు. భక్తులు ఆవేదనకు అంతు లేదు. నాటి నుండి ఈనాటి వరకు షిరిడి మహాపుణ్యక్షేత్రంగా అశేష ప్రజల పూజలు అందుకుంటోంది. అలాగే సాయిబాబా భక్తుల సంఖ్య కూడా నానాటికి పెరుగుతుంది. కానీ తరగడం లేదు, నమ్మకాన్ని మించిన భక్తి మార్గం లేదు. స్వామి సాయినాథాయ, స్వామి సాయినాథాయ షిరిడి క్షేత్రవాసాయ నిత్యమంగళదాయగాయ నిత్యమంగళు మంగళు మంగళ పవమాన సుతుడు పట్టు పాదార రూపములకు నిత్య మంగళం ప్రగలాద మంగళం జగన్మాతకు మంగళం మద్గురు దేవునకు మంగళం సద్గురు చాగరాజ స్వామికి మంగళం 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 సర్వే జనా సుఖినో